ఈ మహావాయ కటాక్షం వల్ల జ్ఞానం ఉన్నది. జ్ఞానమస్తి సమస్తస్య జంతువుర విషయగోచరే. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అసలు జ్ఞానం లేకుండా ఎవడు ఉండడు. కొన్ని జంతువులు ఉన్నాయి, వాటికి మాట్లాడే జ్ఞానం ఉంటుంది. కొన్నింటికి కేవలం పోట్లాడే జ్ఞానం ఉంటుంది. కొన్ని కేవలం తినగలుగుతాయి. కొన్ని పశువులు ఎంత వస్తేనే తినగలుగుతాయి. అందుకే పశువుకి తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం అని పేరు. కొన్ని ఉన్నాయి, కొన్ని పగలు చూస్తాయి, కొన్ని రాత్రి చూస్తాయి, కొన్ని పగలు రాత్రి సమానంగా చూస్తాయి, కొన్ని అసలు ఎప్పుడూ చూడలేవు. కపోత పక్షి అని ఒకటి ఉంటుంది, దానికి అసలు కళ్ళు ఉండవు. అందుకే పూర్వం మన ఇంటికి ఎవడని అడుక్కోవడానికి వచ్చేటప్పుడు కళ్ళు రెండు కళ్ళు లేని కబోదిని బాబు అనేవాడు. అవి తల్లకిందులుగా వెళ్ళాడతాయి. భగవంతుడు కొన్ని విచిత్రమైన పక్షులను సృష్టించాడు. అడవుల్లో తల్లకిందులుగా పెద్ద పెద్ద శబ్దం చేస్తున్న పక్షులు ఉంటాయి. చిత్రం ఏంటి తెలుసా, వాటికి అన్నం తినడానికి మలమూత్ర విసర్జనకి ఒకటే రోజు. వెనకవల్లి మలద్వారం వేరుగా అన్నద్వారం వేరుగా ఉండదు, వాటికి కళ్ళు ఉండవు. వాటిని కపోతములు అంటారు. అదే మన నోట్లో పడి కబోది అయ్యింది. రెండు కళ్ళు లేని కబోదిని బాబు అంటే ఆ పిట్టలు శబ్దాన్ని బట్టి తిరుగుతూ ఉంటాయి. అంటే అటువంటివి కూడా ఉన్నాయి. కొన్నేమో దివాంధాహ, గుడ్ల గొప్పకి పగలు కనపడదు, కాకి రాత్రి కనపడదు. మనకు పగలు రాత్రిలో పగలు బాగా కనపడుతుంది, రాత్రి కూడా కొంచెం కొంచెం ఆ మాత్రం చూడగలుగుతాం. కానీ ఎడ్లున్నాయి, ఇప్పుడు ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఇవి పగలు రాత్రి కూడా సమానంగా చూడగలుగుతాయి. ఎందుకంటే రాత్రిపూట వాటి కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన పొర ఉంటుంది. మీరు ఎప్పుడన్నా రాత్రిపూట ఒక ఎద్దు దగ్గరకో గోవు దగ్గరకో వెళ్ళి దాని కంటి మీద బ్యాటరీ లైట్ వేయండి, భలే వెలిగిపోతాయి, గాజుగోడల్లో వెలిగిపోతాయి. రాత్రి చీకట్లో స్పష్టంగా చూసే శక్తి ఇచ్చాడు, పగలు చూసే శక్తి ఇచ్చాడు. ఇలాగా దివాంధాహ అంటే పగటిపూట అంధం కొన్ని, రాత్రి అంధత్వంతో ఉండేవి కొన్ని, రెండు పూట్ల చూడగలిగేవి కొన్ని, కేవలం కొన్ని సమయాల్లో చూడగలిగేవి కొన్ని, ఇలాంటి ఎన్నో ప్రాణులు ఉన్నాయి. పసిగట్టగలిగే శక్తులు ఉన్నవి కొన్ని ఉన్నాయి. కొన్ని స్పష్టముగా ఆలోచించి ఆలోచనని వాగ్రూపంలో ఇతరులకు ఇస్తాయి. ఇప్పుడు మనం మనుషులు అటువంటి వాళ్ళం, ఆలోచిస్తాం, ఆలోచించిన దాన్ని మాటల రూపంలో ఇతరులకు ఇవ్వగలుగుతాం. ఇతరులను మనం ప్రేరేపించగలుగుతాం, ఉత్తేజపరచగలుగుతాం, ఆనందం కలిగించగలుగుతాం. యతో హి జ్ఞానిన సర్వే పశుపక్షి మృగాదయ జ్ఞానం చ తన్మనుష్యాణాం ఎత్తేషాం మృగపక్షిణాం. ఈ ప్రపంచంలో అన్నిటికీ జ్ఞానం ఉన్న మానవుడిది ఒక విశిష్ట స్థానం. ఆ విశిష్ట స్థానం వల్లే మానవుడు పశువుల కంటే భిన్నంగా ఉండగలుగుతున్నాడు. ఈ నిద్ర, మైథునం, ఆహారం, భయం ఇవన్నీ పశువులకి మానవులకి సమానమే. ఆహార నిద్ర భయ మైథున అని ఇవన్నీ సమానంగానే పశువులు మనలాగా అన్నం తింటున్నాయి, మనము తింటున్నాం. వాటి ఆహారం అవి తింటే మన ఆహారం మనం తింటున్నాం. అవి నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాం. అవి భయపడుతున్నాయి, మనము భయపడుతున్నాం. అవి మనం చూస్తే భయపడతాయి, మనం కూడా దాని నోట్లో అరికి పండు పెట్టడానికి భయపడతాం. ఎందుకని దగ్గరికి వెళ్తే ఏం పూడుస్తుందోనని ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. అలాగే ఈ రతిక్రీడాది కార్యక్రమాలు అవి చేస్తున్నాయి, మనము చేస్తున్నాం. కాకపోతే ఒకే ఒక్క తేడా మానవులకి, అదే జ్ఞానం. జ్ఞానం చతన్ మనుష్యాణం ఎత్తేషా మృగపక్షిణాం. ఈ జ్ఞానం వీడు విచక్షణ అనే పేరుతో ఉపయోగించుకోగలిగితే అప్పుడు వీడు పశువుకి అతీతంగా ఉంటాడు. అలా పశువుకి అతీతంగా ఉండే మనిషికి పశువుల కంటే భిన్న సంసారం ఉన్నది. పశువులు తాత్కాలికంగా రతిక్రీడలో సంతోషం పొందుతాయి. సంతానం పొందాక వాటిని విడిచిపెట్టిన తర్వాత ఎక్కువసేపు వాటి మీద బంధం ఉండదు వాటికి. కానీ మనిషి అలా కాదు, తన కోసం ఒక గృహ నిర్మాణం చేసుకుంటాడు. ఆ గృహం నాది అని దాని మీద వ్యామోహం పెంచుకుంటాడు. ఈ ఇల్లు అనే చీకటి నూతిలో పడతాడు. ఇందులోకి భార్యను తెచ్చుకుంటాడు, పిల్లల్ని తెచ్చుకుంటాడు, క్రమక్రమంగా బంధువులను తెచ్చుకుంటాడు. వీళ్ళందరితో విడదీయలేని బంధం ఏర్పాటు చేసుకుంటాడు. ఇందులో ఏది దూరమైనా తట్టుకోలేడు. నా ఇల్లాలు, నా ఇల్లు, నా ధనం, నా కుటుంబం, నా విద్య, నా కీర్తి, ఈ పొట్టొకటి బాగుంటే బాగుండనుకుంటాడు. తక్కిన వాళ్ళని అంతలా ప్రేమించలేకుండా పోతాడు. ఈ విషయంలో పశువులు చాలా నయ్యం. ఒక్క కాకి కింద తేడా వస్తే కాకులన్నీ కావు కావులు వచ్చేస్తాయి. చూడండి ఎంత మాట చెప్పారో గురువుగారు ఇక్కడ మనకి సుమేధుడు. కాకులకి కట్టు ఉంటుంది, కానీ మానవులకి కట్టు లేదు. మానవుడు కట్టుగా ఉంటాడు, కానీ ఎవడి పట్టు వాడిది. తన కుటుంబం వరకు మాత్రమే పరిమితమవుతాడు. మనం చూస్తూనే ఉన్నాం కదా, మీరు ఒక్క కాకిని కనుక షూట్ చేయండి, అన్ని కాకులు ఎంత ఏడుస్తాయో, రక్షించినా రక్షించకపోయినా బాబోయ్ బాబోయ్ అంటాయి. కాకులున్న గూడు దగ్గరికి వెళ్ళారంటే మీదకబడి పొడి చేస్తాయి, కొట్టేస్తాయి. కానీ మనం మన హైందవ ధర్మాన్ని రక్షించాయని మన నగరం నుంచి గంటేస్తే మనం హాయిగంట్లోకి వెళ్ళి బొబ్బట్లు వేసుకుని తింటున్నాం. మన వ్యాపారములకు ఇబ్బంది ఏమో, మనకేమైనా ప్రమాదమేమో, మన మీదకి నిషేధం వస్తుందేమో అని భయపడతాం. ఇలా మానవుడు స్వార్థంతో బ్రతుకి తద్వారా తక్కినటువంటి వాడిని బాగు చేయకుండా భ్రష్టుడైపోతూ ఉంటాడు. మానవుడికి స్వార్థమునకు, కుటుంబ వ్యామోహమునకు, కుటుంబ వ్యామోహం నుంచి బయటపడడానికి ఇన్నిటికీ మహామూల కారణమైనది ఒకటి, అదే మహామాయ. మహామాయా హరేశ్చైష తయా సమ్మోహ్యతే జగత్ జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతే సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. శ్రీమన్నారాయణుని దగ్గర కూడా ఉన్న ఒక మాయ, దానికి మహామాయ, హరిమాయ, వైష్ణవమాయ అని ఒక మాయ ఉన్నది. ఆ మాయ చేత జగత్తంతా వ్యామోహితమవుతుంది. ఆ మాయ ఎంత గొప్పవాడినైనా భ్రష్టుణ్ణి చేస్తుంది. అందుకే ఇక్కడ ఒక మాట అంటున్నాడు వ్యాసుల వారు ఈ పురాణంలో, చెప్పేది మార్కండేయుడు క్రోష్ఠుకి చెబుతున్నాడు, రాసింది వేదవ్యాస మహర్షి, కానీ కథలో సుమేధుడనే మహర్షి సమాధికి సురధుడికి చెబుతున్నాడు. జ్ఞానినామపి చేతాంసి, బాగా చదువుకున్న పండితులు, జ్ఞానము కలిగిన వాళ్ళ యొక్క హృదయములను కూడా ఈ అమ్మవారు అందులో ప్రవేశించి బలంగా లాక్కొని మోహంతో సంసారంలో పారవేస్తుంది. జ్ఞానుల హృదయములను కూడా ఆవిడ భ్రష్టుని చేస్తుంది. జ్ఞానుల హృదయాలను కూడా పాడు చేయగలదు. సాధారణంగా జ్ఞాని అని ఎవరినంటాం? నాకు ఏ బంధం లేదు అనుకున్న వాడిని ఏమంటాం? జ్ఞాని. ఆశ్రమం అక్కర్ల, గోచిగుడ్డ అక్కర్లేదు, ఆహారం అక్కర్లేదు, ఎవరితో సంబంధం ఉండదు. ప్రపంచంలో ప్రతి ప్రాణిని తనతో సమానంగా చూస్తాడు. అటువంటి జ్ఞానిని ఉత్తముడని పిలుస్తాం, పండితుడని పిలుస్తాం, ఋషి అని పిలుస్తాం. ఎవరితో సంబంధం లేకుండా, వస్తు వ్యామోహం లేకుండా ఉన్నవాడి హృదయంలో కూడా వీడు ప్రవేశించిందంటే వీడికి వస్తు వ్యామోహం వస్తుంది, పదవీ వ్యామోహం వస్తుంది, అజ్ఞానం పట్టుకుంటుంది, ఒక్క దెబ్బకి కుటుంబంలో పడిపోతాడు. మీరు చూడండి, మంచి తపస్సు చేస్తున్నాడు విశ్వామిత్రుడు, మేనకు వచ్చింది, అసలు అన్నీ విడిచిపెట్టిన ఆ వైరాగ్యజీవి మళ్ళీ ఒక్క క్షణంలో బొట్లో పడిపోయాడు. మహానుభావుడు అనుకున్నటువంటి ఒక ఋషి ఉన్నాడు, ఆయన పేరు పార్థివుడు. ఆయన తపస్సు చేస్తున్నట్ట, తపస్సు చేస్తూ ఉంటే దారిలో హఠాత్తుగా పెద్ద బంగారపు మూట పడిపోయింది. ఆ మూటను తొట్టంతో తపస్సు ఆపేసి ఆ మూట పట్టుకెళ్ళి ఆయన మళ్ళీ ఒక రాజ్యం ఏర్పాటు చేసుకుని కోట కట్టుకుని మహారాజు అయిపోయాడు. బంగారం మూట దొరికింది, దాంతో ఆయన మోక్షపు బాట విడిచిపెట్టి ఈ మూట పట్టుకున్నాడు, ఈయన కోట కట్టుకున్నాడు, ఈయన కోటలో పడిపోయాడు. ఎంతమంది చూస్తున్నాడు మనం? ఇక వీడు చాలా గొప్పవాడు బాబు, వీడు భ్రష్టుడు కాడు అనుకున్నవాడు భ్రష్టుడైపోతాడు. అలా ఎంతటి వాడినైనా సరే సంసారంలోకి ఈడ్చి వాడిని భ్రష్టుండి చేసే శక్తికి మహామాయ అని పేరు. ఈ మాయ మోహంలో ప్రవేశపెడుతుంది జ్ఞానులను కూడా, మహాత్ములను కూడా. అంటే వాళ్ళ కోరికలు లేని వాళ్ళకు కూడా కోరికలు వచ్చేలా చేస్తుంది, కోరికలు వచ్చేలా చేస్తుంది. మళ్ళీ ఆ మాయని గనక భక్తితో, శ్రద్ధతో ప్రార్థిస్తే, ఉపాసిస్తే మళ్ళీ వాడికి సంసారం మీద వ్యామోహం లేకుండా చేస్తుంది. కష్టం ఇచ్చేది ఆవిడే, తనను పట్టుకున్న వాడిని మళ్ళీ కష్టం నుంచి బయట పారవేస్తుంది. సంసారంలోకి తీసుకెళ్లేది ఆవిడే, సంసారం నుంచి విముక్తి కలిగించేది ఆవిడే, బంధం ఇచ్చేది ఆవిడ, బంధ విముక్తి ఇచ్చేది ఆవిడ. ఈ విశ్వం అంతటిని, చరాచరమైన ప్రపంచమంతటిని ఆ తల్లే సృష్టించింది. చరము అంటే కదిలేవి, అచరము అంటే కదలనివి. మనందరం కూడా కదిలేవాళ్ళం, మానవులు, ఈ పశువులు, పక్షులు, ఇవన్నీ చరములు. ఒక చోట నుంచి ఒక చోటకి కడతాయి. ఇవాళ గుంటూరులో ఉంటే రేపు రేపల్లెలో మకాం పెడతాం, రేపల్లెలో ఉన్నవాడు రేపు పొద్దున మళ్ళీ ఇంకే పల్లి కడతాడో తెలియదు. కాబట్టి ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళంతా కూడా చెరువులు. కానీ చెట్లు ఉన్నాయి, అవి ఎక్కడ కదలు, ఓసారి వేసామంటే అక్కడ పడి ఉండాలి, మనం పేకాలి తప్ప. కొండలు ఉన్నాయి, కదలు. బండలు ఉన్నాయి, కదలు. ఇలా కదలకుండా ఉండేటటువంటి కొండలు, వృక్షములు, వీటికి అచరములు కదలనివి. ఇలా కదిలేవి, కదలనివి అయిన రెండు రకాల సృష్టిని కూడా ఆ జగన్మాతే చేస్తున్నది, చేస్తోంది. కాబట్టి ఆ తల్లికి మహాశక్తి, ఆదిశక్తి, పరాశక్తి అని పేరు. ఇంకా అంతకు పైన మరొక శక్తి లేదు కనుక ఆ తల్లిని పరాశక్తి అన్నారు. ఆ పైన పరమైన అంటే ఆవిడని వశంలో పెట్టుకునే శక్తి ఇంక లేదట. మన ఎవడన్నా అదుపులో పెట్టచ్చు కావాలంటే. ఇప్పుడు నాకంటే గొప్పవాడు ఇంకోటి వస్తాడు, నన్ను గుప్పిట్లో పెట్టుకుంటాడు. వాడికంటే గొప్పవాడు వస్తాడు, వాడిని గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఇలా ప్రతి వ్యక్తి ఇంకోటి చేతిలో కంట్రోల్లో ఉంటాడు. ఏమి లేదు అండానికి లేస్తామండి, నువ్వు ఎంత గొప్పవాడమైనా ఇంకొకటి అధీనంలో ఉండక తప్పదు. ఎవరి అధీనములో ఉండకుండా అన్నిటినీ తన అధీనములో ఉంచుకునే శక్తి పరాశక్తి. సంసార బంధహేతుశ్చ శైవ సర్వేశ్వరేశ్వరీ. ఈ సంసార బంధమునకు ఇందులో నుంచి బయటపడడానికి ఆ సర్వేశ్వరేశ్వరే మూల కారణం. అందుకే ఆవిడ అందరికీ ఈశ్వరి. ఈశ్వరి అధిష్టాన దేవత, సర్వేశ్వరి సర్వమునకు ఈశ్వరి, సర్వేశ్వరేశ్వరి అంటే సర్వమును పరిపాలించే ప్రభువులకు కూడా ఈశ్వరి. సర్వేశ్వరుడు అంటే ఎవరు? పరమాత్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరినీ సర్వేశ్వరులు అంటాం. ఈవిడ సర్వేశ్వరి కదట, ఆ సర్వేశ్వరులకు కూడా ఈశ్వరుట. అందుకని సర్వేశ్వరేశ్వరి అన్నారు. మహాప్రభువులకి, చక్రవర్తులకి, త్రిమూర్తులకు కూడా అధిష్టాన దేవత, వారిని కూడా పరిపాలించే జగన్మాత అనగానే వీళ్ళు ఆశ్చర్యపోయి, ఎవరావిడ? భగవన్ కాహి సా దేవి మహామాయేతి అంభవాన్ బ్రవీతి కథముత్పన్న సా కర్మాస్యాస్య కిందిజ యత్ ప్రభావాచ సా దేవి యత్ స్వరూపా యదుద్భవ అని వాళ్ళు అడిగారు. ప్రభు, ఎవరా దేవి? ఆవిడకి మాయ అనే పేరు ఎలా వచ్చింది? ఎలా పుట్టింది? ఎక్కడుంటుంది? ఆవిడ పట్టుకోవడం ఎలాగా? ఆ ప్రభావం ఏమిటి? స్వరూపం ఎలా ఉంటుంది అని అడిగితే ఆయన పకపకనవి, ఆవిడ స్వరూపం ఎలా ఉంటుందో చెప్పడానికి త్రిమూర్తులు కూడా ప్రయత్నములు చేసి గిదగిదలాడి మా వల్ల కాదని చేతులెత్తారు. నేనేం చెబుతాను? 1000 పడగలు కలిగిన ఆదిశేషుడు వర్ణించలేడు, బుద్ధికి మూల పురుషుడైన బృహస్పతి వర్ణించలేడు, ఈ చరాచర జగత్తులో ఎవ్వరూ వర్ణించడానికి అలవి కానంత మహాశక్తి ఆవిడది. అందుకే ఆవిడకి వాగ్దృగలభ్య, వాక్కుకి మాటలకి దొరకదు. మీరు ఎంత వర్ణించండి, మీ పాండిత్యం అంతా ఒలకపోయండి, ఆవిడ పూర్తిగా వర్ణించలేము కాబట్టి వాక్కుకి దొరకదు. రెండవది దృక్కు, చూపులకు దొరుకుతుందా? అసలు చూపులతో ఆవిడ చూడలేము. ఒక సూర్యుడే చూడలేక గితగితలాడుతూ అంటే ఆ సూర్యుడు కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుడు మూడవ కన్నుగా ఉన్న తల్లిని మనమేం చూస్తాం? ఆవిడ ఏం వర్ణించగలుగుతాం? కాబట్టి దృక్కులకు కనపడని, దృక్కులతో పట్టుకోలేని, పట్టుకోవడానికి కూడా వీలు కాని అపార వ్యాపక అనంత శక్తి, ప్రపంచమంతా వ్యాపించున్న మహాశక్తి. కాబట్టి చూపులకి దొరకదు, వాక్కుకి దృక్కుకి అలభ్య, కనపడనిది దొరకనిది. అందుకని వాగ్దృగలభ్య అన్నారు ఆవిడ. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఆ భగవంతుడి స్తోత్రం చేసి పొందాలి అనుకున్నారట కొందరు. కష్టపడి స్తోత్రాలు తయారు చేశారు, స్తోత్రాలు చేశారు, తెగ పాడారు, పాటలు పాడారు, వర్ణించారు, సహస్రనామాలు చదివారు, వేదమంత్రాలు చదివారు, కానీ వాక్కులన్నీ ఆవిడ దగ్గరికి వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చాయట. మీరు అప్పుడప్పుడు చూడండి, మీరు ఏదన్నా ఏ ఫేస్బుక్లోనో మెసేజ్ పంపితే వెళ్ళదు, రిటర్న్ అయ్యి వచ్చేస్తుంది, అవుట్ బాక్స్ అంటాడు వెంటనే. మెయిల్ పంపితే మన మెయిల్ కూడా వెళ్ళక అవుట్ బాక్స్లోకి వచ్చేసింది, ఎందుకంటే నెట్ లేదు. అమ్మవారిని అలాగే మనం స్తోత్రం చేస్తే అక్కడికి వెళ్ళక అవుట్ బాక్స్లోకి వచ్చింది, వెళ్ళలేదట, ఎందుకంటే మన వాక్కులు వెళ్ళడానికి వీలు కానంత శక్తి కలిగింది కనుక అక్కడికి వెళ్ళడం కుదరదట. అందుకని వాచః నివర్తంతే, వాక్కులు వెనక్కి వచ్చేసాయి అమ్మని పొందలేక. అంటే ఇంత కష్టపడి మనం చేసిన స్తోత్రం కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళటంలా. అందుకే ఒక్కొక్కళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఆవిడ దగ్గరికి వెళ్ళకపోవటం వల్లే ప్రయోజనం ఉండడంలా. ఎందుకని? ఆవిడ దగ్గరికి వాక్కు వెళ్ళాలంటే మామూలు ఇంటర్నెట్ సరిపోదు. ఈ 10GB, 4GB, 3GB మీరు ఏదో కష్టపడి నానాయాత్రా కూడా వేసుకుంటున్నారే, వీటితో పట్టుకోలేము. అంటే ఈ వాక్కులతో పొందలేము. ఏ వాక్కుతో పొందుతాం? దృఢమైన అచంచలమైన గురువాక్యముల మీద విశ్వాసంతో చేసే వాక్కులతో మాత్రం పొందుతాం, తప్ప ఇంకో వాక్కుతో పొందలేము. మనస్సుతో పాటు మన వాక్కులు ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే అంత శక్తి కావాలి, అంత నమ్మకం కావాలి, అంత భక్తి కావాలి. ఏమీ లేకుండా ఊరికే గురువుగారు మంత్రం ఇచ్చిన తర్వాత ఈ చిన్న మంత్రం సరిపోతుందంటారా? ఒకవేళ మీరు చెప్పిన మార్గంలో ఉపాసన చేయడం తప్పేమో అన్నావా? ఇంకా భ్రష్టం అయిపోయాం. తప్పు అయితే గురువు నీకెందుకు ఇస్తాడు? గురువు నిన్ను ఉద్ధరించాలి అనుకున్నవాడు ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు అంత నమ్మకంతో దాన్ని కనుక పారాయణ చేస్తే, అద్భుతంగా జపం చేస్తే అది కూడా అడగాలి, గురువుగారు నాకు ఆ ఉపాసన ఇవ్వండి, అదేదో దశవిధ విద్యలు అన్నారు, ఆ కమలాత్మిక ఇవ్వండి, ఆ చిన్న విద్య ఇవ్వండి అని అడిగితే గురువుగారు మనస్సు కలిగితే ఇస్తారు. అందరికీ ఇవ్వరు అది. ఒకవేళ ఇచ్చారనుకోండి, ఇస్తే అప్పుడు అంత దృఢమైన విశ్వాసంతో చెయ్యాలి. చేస్తే అప్పుడు మన వాక్కు మనస్సు అవిడ పొందుతాయి. లేదా నువ్వు ఎంత గెంతుకున్నా ఎన్ని ప్రదక్షిణలు చేసినా పక్కవాడు చూస్తున్నాడు లేదో అని వరి చూసి ఇటు తిరిగి అటు తిరిగి వెనక్కి వచ్చే ముందుకు వచ్చే నువ్వు ప్రదక్షిణలు చేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అవి నివర్తంతి అన్నాడు అంటే వెనక్కి తిరిగి వచ్చేస్తాయట. అప్రాప్య పొందలేక మనసా సహా మనస్సుతో పాటు మనం చేసిన ఈ స్తోత్రములు మన మనస్సుతో పాటు ఆ పరమేశ్వరుని పొందలేక వెనక్కి తిరిగి వస్తుంటే ఇంక ఉపయోగం ఉన్నది? అలా పొందడానికి తగిన ప్రయత్నం చెయ్యాలి. అటువంటి తల్లికి సర్వేశ్వరేశ్వరి అని పేరు. ఇప్పుడు ఆ తల్లి యొక్క గొప్పతనం చెబుతున్నాను. ఆవిడ ఎలా పుట్టిందని అడిగావు, ఆవిడ పుట్టలేదు, తన ఎంత తాను ఆవిర్భవించింది. స్వయంభూ అంటారా, రూపం లేదు ఆవిడికి, గుణము లేదు ఆవిడికి, కర్మ లేదు ఆవిడికి. కానీ మానవులు ఎప్పుడైనా భక్తితో ప్రార్థిస్తే ఒక గుణం, ఒక రూపం, ఒక కర్మ ఉన్నటువంటి ఆకారంతో దర్శనమిస్తుంది. ఆకారం లేని నిరాకార స్వరూపిణి ఆవిడ. ఆవిడ నిర్గుణ అంటే గుణములు లేనిది, కానీ మళ్ళీ గుణములు ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకే మీకు అన్ని లలితా సహస్రనామంలో నిష్కామ నిరుపప్లవ, ఆవిడ నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయగ్ని, నిర్భవ భవనాశిని. నిష్క్రోధ క్రోధం లేదు ఆవిడికి, క్రోధం లేదు, క్రోధం లేదు కాబట్టి ఆవిడ ఏం చేయగలుగుతుంది, క్రోధశమని క్రోధమును తగ్గించేలా చేస్తుంది, మనలో ఉన్న క్రోధం తగ్గిస్తుంది. మన కోపం ఉంటే పక్కవాడికి కోపం ఉండదని చెబితే ఆవిడ వింటాడా? నాయనలారా శాంతముగా ఉండండి, శాంతంగా ఉండండి అన్నవాడు తన గనక ప్రశాంతంగా ఉండకపోతే వీడి మాట ఎవరు అనరు, ఆయనకి తెక్కండి అలాగే చెబుతాడులేండి అంటారు. కొంతమంది అంతేనా వాటి ఇంట్లో శాంతముగా ఉండండి, ఏ శాంతంగా ఉండమే దౌర్భాగ్యురాల అంటాడు మళ్ళీ అంతలోనే. ఇంకా పెళ్ళానికి వీడి మీద ఏం గౌరవం ఉంటుంది? కాబట్టి ఆవిడ క్రోధం లేదు, అందువల్ల క్రోధమును తగ్గిస్తోంది, శమింపజేస్తోంది. నిర్లోభ అసలు ఆవిడకి లోభమే లేదు ఏ వస్తువు మీద, అందువల్ల లోభమును నాశనం చేయగలుగుతోంది. ఇలా తల్లి ఇది అది అనే తేడా లేకుండా ఏ గుణము లేకుండా ఉంటుంది, అన్ని గుణములు ఉండేలా చేస్తుంది, అన్ని శక్తులు ఉంటాయి మళ్ళీ ఏ శక్తి లేకుండా ఉంటుంది. ఆవిడ శాంతస్వరూపిణి. అటువంటి తనయంత తాను ఆవిర్భవించిన పరాశక్తి అప్పుడప్పుడు లోకరక్షణ కోసం దేవతల యొక్క ప్రార్థనములు అంగీకరించి ఎవరైనా అత్యంత భక్తితో శ్రద్ధతో తల్లి మమ్మల్ని రక్షించన్నప్పుడు, దర్శనమిమ్మన్నప్పుడు, కోరుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ కోసం ఏం చేస్తుందన్నమాట, ఆవిడ ఒక రూపం ధరిస్తుంది. ఏ రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంతో మళ్ళీ దర్శనమిస్తుంది. ఒక్కొక్కడు ఏమంటాడు, నాకు మహాలక్ష్మి రూపంలో చూడాలని అనుకుంటాడు, అప్పుడు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది. అలా కాదమ్మా, నాకు కాళికా రూపం చూడాలని ఉన్నది అంటే కాళికా రూపంలోనే దర్శనమిస్తుంది. నాకు సరస్వతి రూపంలో చూడాలని ఉందంటే అలా ఇస్తుంది. బ్రహ్మ అంటే బ్రహ్మ, విష్ణు అంటే విష్ణువు, శివుడు అంటే శివుడు, ఇలా ఏ రూపం కావాలంటే ఆ రూపంతో దర్శనమిస్తుంది. అటువంటి తల్లి నా ఉత్పన్న ఎక్కడ పుట్టలేదు, అలాగే నిత్యం ఉంటుంది. ఆవిడ యోగ నిద్ర అని పిలువబడుతుంది. విష్ణువుని కూడా అప్పుడప్పుడు నిద్దట్లో ముంచుతూ ఉంటుంది ఆవిడ. ఒకనొకప్పటి మాట, ఈ చరాచర జగత్తు మహాప్రళయంలో నిండిపోయింది. ఆ మహాప్రళయంలో నీవు లేవు, నేను లేదు, అంతా నీరు. దీనికి నైమిత్తిక ప్రళయం అని పేరు. అప్పుడు విష్ణువు యోగ నిద్రలోకి వెడతాడు. యోగ నిద్ర అంటే ఏమిటనమాట, ఇంద్రియములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, ఇంక తనను తాను మరిచిపోతాడు ఆయన, ఆత్మనిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆత్మను ఏం చేస్తాడనమాట, హృదయం లోపల నిక్షిప్తం చేస్తాడు. అప్పుడు ఆయనకి చలనం ఉండదు. ఆయన కావాలంటే ఏదైనా చేయగలడు, కానీ ఏ చలనము లేకుండా అలా ఉండిపోతాడ. శవాసనం వేసిన వాడు ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోతాడు ఆయన. అలా శ్రీ మహావిష్ణువు ఒకనొకప్పుడు అత్యద్భుతమైన యోగ నిద్రలోకి వెళ్ళాడు. చరాచర జగత్తంతా జలం తప్ప ఏమీ లేదు. ఆ సమయంలో గాఢముగా నిద్రపోతున్న, క్షీరసాగరంలో నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు యొక్క రెండు చెవులలో నుంచి కొంత గులిమి బయటకు వచ్చింది. ఆ గులిమి నీళ్లల్లో పడింది, క్షీర సముద్రంలో పడింది. అప్పుడంతా నీరే కదా, నీళ్లల్లో పడింది. ఆ నీళ్లల్లో పడిన గులిమి చూస్తూ ఉండగా గిర్రును తిరిగి రెండు రూపములు ధరించింది. నల్లని పాత చింతపండు వంటి వాళ్ళు, శరీరం అంతా బాగా వెంట్రుకలు ఒత్తుగా కలిగిన వాళ్ళు అయిన ఇద్దరు పురుషులు పుట్టుకొచ్చారు. ఒకడికి మధువని, రెండో వాడికి కైటభుడని పేరు. శ్రీమన్నారాయణుని చెవిలో ఉన్న గులిమి నుంచి ఆ ఇద్దరు పుట్టుకొచ్చారన్నమాట ఈ మధుకైటములు. అప్పుడు నీరే కనుక నీళ్లలో పడ్డారు వాళ్ళు. నీటి జంతువులు ఎలా ఈత్తాయో అలా ఈదారు. హాయిగా నీళ్లల్లో చేపల్లాగా, తిమింగలల్లా, పీతల్లాగా, మొసళ్ళల్లా తిరిగారు. పూర్తిగా నల్లని ఆకారాలు. అప్పుడు నాశనం కాకుండా ఉన్న అప్పుడు కూడా ఉన్నాయండి. కొన్ని గుర్తుపెట్టుకోండి, ప్రళయకాలంలో కూడా శ్రీమన్నారాయణ కటాక్షంతో కొంతమంది బ్రతుకుతారు. మరి మార్కండేయుడు ఆయన అప్పుడు కూడా ఉన్నాడు, మనువు గారు అప్పుడు ఉంటాడు, సప్తఋషులు ఉంటారు, కొన్ని విత్తనములు ఉంటాయి, కొంతమంది మహాపురుషులు ప్రజాపతులు ఉంటారు. అలా ఉండాలంటే మనం కూడా ప్రయత్నం చేస్తే మనం కూడా ఉంటాం. ప్రళయకాలంలో మనకేం నాశనం కాకుండా ఉండాలనే కోరిక ఉందనుకోండి, ఈ మహాప్రళయంలో నేను మరణించరాదు, నేను కూడా మనువులతో ప్రజాపతులతో సప్త ఋషులతో కారణజన్ములతో కలిసి ఓడలో ఉండాలి అని మీరు గట్టిగా కోరుకుని ఈ పురాణములు 18 శ్రద్ధగా వినండి. కాదు శ్రద్ధగా వినాలి, ప్రారంభంలో రావాలి. మధ్యలో వచ్చి పక్వాన్ని తోసేసి కూర్చుని వింటే నీకు ప్రళయకాలం దాకా కాదు, 4 రోజుల తర్వాత మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడైనా అతిశ్రద్ధతో నిశ్శబ్దంగా భక్తితో దృఢ విశ్వాసంతో విన్నామంటే ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుంది. ఆఖరి రాస్తాడు వ్యాసుడు, అష్టాదశ పురాణాన్ని సకృత్వ భగవాన్ ముని 18 పురాణములు రాసి ఆఖరిని అన్నట్టయిన, ఈ 18 పురాణములు మానవుడికి మృత్యుభయం నుంచి విముక్తి కలగజేసేవి. ఈ 18 తదేక చిత్తులై ఏకాగ్ర చిత్తులై దృఢ విశ్వాసంతో వినండి, గురుభక్తితో వినండి, పక్కవాడికి ఏమాత్రం బాధ కలిగించకుండా వినండి. అలా విన్నట్టయితే దీని మీద ఉన్న విశ్వాసం వల్ల మీరు కూడా ప్రళయకాలంలో ఆ మహానుభావులైన మనువులతో ఋషులతో కలిసి ఓడలో ప్రయాణించి దుర్మరణం పాలు కాకుండా ఉంటారు, వాళ్ళకి ముక్తి వస్తుంది. ఆ ఓడలో ఉన్న వాళ్ళకి ఏదో జన్మలో ఆ పరమాత్మలో కలిసిపోయే యోగం వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఈ దౌర్భాగ్యపు జన్మలు ఉండవు, ఈ జన్మ దుఃఖం ఉండదు, జరా దుఃఖం ఉండదు, జాయా దుఃఖం ఉండదు, సంసార సాగరం అనే సాగరాన్ని చాలా తేలిక ఈదేయగలుగుతారు. ఈ సంసారం మహాసముద్రం, ఈ సముద్రంలోంచి బయటపారేసే శక్తి ఆ తల్లిది. అటువంటి ఆ సంసార సాగరాన్ని తొలగించేటటువంటి తల్లి యొక్క అనుగ్రహం వల్ల ఈ మధుకేటువులు చెవులోంచి బయటకు వచ్చారన్నమాట గులిమి ద్వారా. కొంతమంది ప్రజాపతులతో కొంతమంది మహాత్ములు కారణజన్మలతో కూడిన ఆ ప్రళయంలో ఇంకెవరూ లేరు, వీళ్ళు మాత్రం స్వేచ్ఛగా నీళ్లలో తిరిగారు. నీళ్లలో ఆ నీళ్లే ఆహారంగా సేకరిస్తూ బ్రతికారు. కారణజన్ములు కనుక వీళ్ళకి వేరే ఆహారం కూడా అవసరం లేకపోయిందిట. ఈ ఇద్దరు అలా నీళ్లలో ఈదుకుంటూ తిరిగి, అసలు మన ఇద్దరం ఎవరం, ఎక్కడి నుంచి పుట్టాం అని కొంత ఆలోచనలో పడ్డారు. అది కూడా మహామాయ కటాక్షం. అందుకే వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఏదో ఒక ఆధారము లేకుండా మనం పుట్టము. అంటే మనం పుట్టడానికి ఎవడో ఒక మహానుభావుడు మూలకారకుడు. ఎవరా అతడు? మన కన్న తండ్రి ఎవరు, తల్లి ఎవరు, అసలు మనం ఎవరం అంటూ ఉంటే, ఒకడికి మధువు ఒకడికి కైటబుడని పేరు పెడుతున్నారని ఆకాశవాణి అన్నది. అప్పుడు వాళ్ళు, ఓహో మన పేర్లు మనకి తెలిసాయి, ఇంతకీ ఈ పేర్లు మనకి ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియటం లేదు, గొంతు మాత్రం మధురంగా ఉంది. ఆకాశవాణి అంటే రూపం ఉండదుగా, కేవలం వాళ్ళ నామములు పైనుంచి వినబడ్డాయి. నాయన నీవు మధువి అని ఒక వ్యక్తికి చూపించి ఒక వాక్కు వచ్చి అక్కడ దగ్గర నుంచి అతని నెత్తి మీద నుంచి ఇతడు మధువు అని పలికింది. కాబట్టి వీడు మధువు అని అర్థమైంది. మరో వాక్కు వచ్చి కైటబుడి నెత్తి మీద ఇతడు కైటబుడు అంది. కాబట్టి వాడు మధు కైటబులు అని తెలుసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ అనుమానం వచ్చింది, మనకి ఈ నామములు ఉచ్చరించి చెప్పిన శక్తి ఎవరు? ఆ శక్తి ఎవరో తెలియటం లేదు, మధుర కంఠం మాత్రం వినబడింది. కానీ మొత్తం మీద మనకు కూడా పేర్లు ఉన్నాయి. ఇలా మనకి పేర్లు పెట్టిన శక్తే మన సృష్టికి మూల కారణమేమో. మనం ఈ నీళ్లలోనే పుట్టామా? ఇదే మన నివాసమా? ఇంకేమైనా ఇలాంటివి నివసించడానికి పనికొచ్చే లోకాలు ఉన్నాయా? ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? ఎప్పుడూ ఇలా నీళ్లలో ఈదుకుంటూ తిరగడమేనా అనుకున్నారట వాడు. అలా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ నీళ్లలో పెద్ద పెద్ద అంగలతో ఈదుకుంటూ వెడుతున్న వాళ్ళకి ఓ గొప్ప శబ్దం వినపడింది. నీళ్లలో చేతులతో ఢామ్ ఢామ్ అని కొడుతుంటే ఆ నీళ్లలో నుంచి హ్రీం అనే ఒక శబ్దం వినబడింది, మాయాబీజం. ఆ మాయాబీజం వినగానే వాడు ఆనందపడిపోయారు. అద్భుతమైన శబ్దం ఒకటి వినపడింది. ఈ శబ్దమును మనం జపం చేసినట్టయితే ఈ శబ్దమును సృష్టించిన శక్తి మనకి దర్శనమిస్తుంది. మనకి పేర్లు పెట్టిన శక్తి ఏదో ఉంది, అది దర్శనమిస్తుంది. బహుశా ఏదో ఒక శక్తి కావాలని ఒక అక్షరం ఈ నీళ్ళల్లోంచి బయటకు వచ్చేలా చేసింది. ఈ అక్షరమును ఈ ధ్వనిని మనకిచ్చినది ఆ శక్తే. అనగానే మధు అన్నాడు, సందేహం లేదురా కైటవా, మనకిందాక పేర్లు పెట్టిన ఒక గొంతు వినపడిందే, ఆ గొంతు ఎవరో మనందరికీ మూల కారణం అయి ఉండాలి. ఆ కార్యకారణ సంబంధం కలిగిన శక్తి ఈ నీళ్లల్లో మనకు ఒక ఉపదేశం చేసింది. ఈ అక్షరం హ్రీం, ఇది జపం చేస్తే బహుశా ఈ జపానికి మెచ్చుకుని మనకి పేర్లు పెట్టిన ఆదిశక్తి దర్శనమివ్వచ్చు. ఈ నీళ్లలోనే జపం చేద్దాం అనుకున్నారు వాళ్ళు. నీళ్లలో నిశ్చలంగా ఉండగలరు వాళ్ళు. చేపలు పీతలు ఇవన్నీ జలజంతువులు, అవి నీళ్లలో కదలకుండా ఉండగలవు ఉండవు. అలా వీళ్ళు నిశ్చలంగా ఆ నీళ్లలోనే ఉండి హ్రీం హ్రీం అని జపించారు. అఖండ తపస్సు చేశారు. ఎక్కడ చలనం లేకుండా నిశ్చలంగా కదలకుండా కూర్చుని జపం చేశారు. ఆ మహాతపస్సుకి అమ్మ మెచ్చుకున్నది. ఒక్క అక్షరమును మెచ్చుకుని ప్రత్యక్షమయ్యే కరుణాస్వరూపిణి అమ్మవారంటే ఏకాక్షరం అడి, ఎక్కువ అక్షరాలు అక్కర్ల. శ్రీం హ్రీం ఐం క్లీం సౌహ్ ఇవన్నీ బీజములు. ఇందులో ఒక్క బీజమైనా సరే మనం గురువు ద్వారా స్వీకరిస్తే చాలు. మిగతా అన్ని అక్షరాలు చదవలేకపోయినా ఈ ఒక్క అక్షర జపమునకు మెచ్చుకుని తల్లి ప్రత్యక్షమవుతుంది. అందుకే అమ్మవారికి ఏమని పేరు? అక్షరస్వరూపిణి. ఈ అక్షరముల రూపంలో ఉన్నది నాశనము లేనిది అని అర్థం అనమాట. ఆవిడ వర్ణస్వరూపిణి, సర్వవర్ణాత్మిక అని ఒక నామం లేదు మనకి. అన్ని అక్షరములు ఆవిడే, సమస్తాక్షరములు. అకారం మొదలుకొని హకారం వరకు ప్రత్యక్షరంలో ఒక్కొక్క శక్తితో ఉంటుంది ఆ తల్లి. మనకి ఉపదేశం ఎలా వస్తుంది? సమయం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆ భగవతే ఏదో ఒక అక్షరాన్ని మనకి గురువుల ద్వారా అందిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారని, వాళ్ళు ఏదో కారణజన్మలు నీళ్ళల్లో ఈత్తున్నారు, వాళ్ళకు అక్షరం ధ్వనించేలా చేసింది. ఆ అక్షరధ్వని విన్నారు. అచ్చం అందులోంచి ఎలా శబ్దం వచ్చిందో దాన్ని విన్నారు కనుక జపం చేశారు. వినకుండా పుస్తకాల్లో చూసి జపం చేస్తే ఒక ఇబ్బంది ఉందండి, అది ఎలా పలకాలో తెలియదు. అందుకే ఉపదేశం పొందాలి నాయన గురువుల దగ్గర అని ఎందుకంటున్నామంటే, పుస్తకంలో హిరీం చూసే సరిగ్గా చదవలేకపోతే అది ఈమని ఇంకోటి అన్నారంటే అప్పుడు ఫలితం రాదు, అపఫలితం వస్తుంది. కొన్ని కొన్ని శబ్దములు అక్కడ కనపడేదోటి ఉచ్చారణ ఒక రకంగా ఉంటాయి. గురువుల ద్వారా ఉచ్చారణ తెలుసుకుని మాత్రమే మంత్ర జపమును చెయ్యకపోతే చాలా ప్రమాదకరం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక అమాయకురాలు ఉండేది చాలా కాల క్రితం, పెద్దగా చదువుకోలేదు. ఎన్ని బూతులండే దేవీ భాగవతంలో, బూతులు కూడా మంత్రాలేనంట అంది. బూతులు ఏమిటి మంత్రాలు ఏమిటి తల్లి అన్నాను. అదేంటంటే మీరు భాగవతం ఇచ్చారా చదువుకోమని, దేవి భాగవతం వచ్చిన ఇచ్చానండి. అది చదువుకుంటుంటే అందులో ఆవిడకి బూతులు కనబడ్డాయి. ఈ బూతులు బీజాక్షరాలు అన్నట్టు పైగవాడు. బూతులు బీజాక్షరాలు అండి, అది తెలిస్తే చిన్నప్పటి నుంచి ఇంకో నాలుగు బూతులు ఎక్కువ చదివేదానండి అంది. నన్ను చావగొట్టుకు తల్లి, ఇంతకీ ఏమిటి తల్లి అన్నాను. అయ్యమ్మ అని ఉంది, అయ్యమ్మ నీయమ్మ అని అటు కనపడుతున్నాయండి అంటుంది ఆవిడ. ఇదేంటమ్మా అంత భయంకరంగా ఎక్కడ ఉంటుంది దేవీ భాగవతం, అది పరమ పవిత్రం అంటే అయ్యమ్మని ఉంది అక్కడ. ఆవిడ చదవడం చేతకక్క అయ్యమ్మ అంటుంది. అయ్యమ్మని అయ్యమ్మట, క్లీముని కియమ్మ, ఇలా హ్రీం అంటే ఈయమ్మ అంటే ఎంత భయంకరం అయిపోయింది ఒక్కసారి ఉచ్చారణ. మరి ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, నేను పుస్తకములు చూసి పిచ్చి పిచ్చిగా ఉచ్చారణ చేస్తే అప్పుడు ఏమవుతుంది, శబ్దం అపశబ్దం అవుతుంది, దానివల్ల ప్రయోజనం ఉండదు, అప్రయోజనం వస్తుంది, లేదా అపప్రయోజనం అంటే చెడ్డ ఫలితం కూడా రావచ్చు. చాలా ప్రమాదకరమైనది కేవలం పుస్తకములను చూసి నేర్చుకోవటం. అందుకని ముఖ్యంగా మంత్రాలని ఈ నామాలని గురువుల ద్వారా ఒకసారి విని అప్పుడు జపం చేస్తే మంచిది. పాప ఆవిడకి చాముండా అని ఉంటుంది కదా, ఆ చా విడదీసి మిగతా పదం మూడు రెండు చదివేది. చాముండా శబ్దంలో చా తీసేస్తే అప్పుడు ఆవిడకి ఏమనిపించింది అనమాట, ఇందులో పదే పదే బూతులు రాసేశారండి అనేది పాప అనమాట. ఆ అమాయకురాలని మా నాన్నగారు కాబట్టి కూర్చోబెట్టి నాకు ఓపిక పోయింది అప్పుడు అవిని. ఈ రెండు మూడు సార్లు వింటే నేను కూడా అలాగే ఉచ్చరిస్తానేమో నాన్నగారు, మీరే పడండి ఆవిడ గురించి అన్నాను. ఆవిడని కూర్చోబెట్టి తల్లి చా ముండా అని విడదీయక తల్లి, అదంతా ఒకటే శబ్దం చాముండా అంటే చండముండాసురుల్ని చంపినది. ఆ చాకు ఒత్తు పెడుతుంది పైగా చా అండం, అది ఇంకా దారుణం అనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇక మీదటైనా ఇలాంటివి చదివేటప్పుడు కొంచెం గురువుల్ని సంప్రదించి చదవండి, గురువు ఉపదేశం పొందండి. ఉపదేశం ఏంటంటే ఉపదేశ ఆద్యోచ్చారణం. ఉపదేశం అనగా మొదటి ఉచ్చారణ. గురువుగారు తన నోటితో క్లీం అన్నాడు, ఈయన నోట్లోంచి మొదటగా వచ్చిన ఈ ఉచ్చారణకి ఉపదేశము అని పేరు. ఈయన ఉపదేశం ఇచ్చాడు, మీరు ఉపదేశం పొందారు. ఈ విధముగా ఉపదేశమును పొందినట్టయితే అప్పుడు ఆ వ్యక్తికి ఆ మంత్ర జపం ఫలిస్తుంది, అందులో దోషం ఉండదు, ఎలా ఉచ్చరించాలో తెలుస్తుంది కనుక సంపూర్ణ ప్రయోజనం వస్తుంది. వీళ్ళ అదృష్టవశాత్తు జలములో నుంచే ఈ హ్రీం అనే శబ్దం వచ్చింది కనుక స్ఫుటముగా స్పష్టముగా ఎలా ఉచ్చరించాలో తెలిసింది, చక్కగా ఉచ్చరించారు వీళ్ళు, ఎక్కడ తేడా లేదు. ఇంకొక అదృష్టం, వాళ్ళు శ్రీమన్నారాయణుని కర్ణములలో ఉన్న మలము నుంచి పుట్టారు కదా, గులిమి నుంచి. అందువల్ల వాళ్ళు విష్ణుపుత్రులతో సమానం, అందువల్ల కూడా వాళ్ళకి వాక్శుద్ధి వచ్చిందిట బాగా. పదిసార్లు చెప్పించినా హిరీమ్మని పలకలేక చాలా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, నీ పేరేమిటమ్మా అన్నాను. నా పేరు ఏదో చండీరాణో ఏదో చెప్పింది. రాణి రాణి అంటుంది. ఏం రానిమ్మంటావు తల్లి అన్నాను. రాణి అనమంటే అనలేకపోయింది పాపం. పైగా నాకేమో ఓపికపోయి నవ్వు వచ్చేసింది. అదనటి గురువుగారు నవ్వుతున్నారు అంటుంది. మరి ఏం చెప్పమంటావమ్మా, రాణి రాణి అంటావు, ఎవరిని రానిమ్మను, రాణి రాణి కాదు రాణి అది అనమంటే ఎన్నిసార్లు చెప్పండి రాణి.